విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ పూర్వం ఒకప్పుడు యమునా నదీ తీరంలో ఈ కాళింది అని పేరు కలిగినటువంటి మడుగు దగ్గర సౌభరి అని ఒక మహర్షి మహాతపస్సు చేశాడు. కాళింది అంటే యమునా నది. ఆ యమునా నదిలో మధ్యలో బాగా లోతుగా తవ్వినటువంటి ఒక మడుగు ఉండేది. నిజానికి నదిలోనే ఉంటుంది, వర్షాకాలంలో కనపడదు. నది ఎండిపోయినప్పుడు మాత్రం ఈ చెరువు కనపడుతుందన్నమాట. అందుకే దాన్ని కాళింది నదిలో ఉంది కాబట్టి కాళింది హ్రదము అన్నారు, మడుగు అన్నారు. ఆ మడుగు దగ్గరే సౌభరి అని ఒక మహర్షి తపస్సు చేసేవాడు. చాలా గొప్పవాడు ఆయన. కొన్ని వేల సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేశాడు. ఎంతటి వాడైనా భక్తులతో ఎక్కువ స్నేహం చేస్తే ఈ సంపర్కం వల్ల సంసారంలో ప్రవేశిస్తాడు. అందుకే జ్ఞానులు భక్తులను దీవిస్తారు తప్ప ఎక్కువ దగ్గరికి రానివ్వరు. వాళ్లతో ఎక్కువ మాట్లాడితే వాళ్ళ లక్షణాలు మనకి తెలియకుండా వస్తాయి, వాళ్ళ మీద జాలి కలుగుతుంది, జాలి వల్ల మళ్ళీ సంసారంలో ప్రవేశిస్తాం. జడభరతుడి కథ అదే కదా. తపస్సు చేస్తూ జింక వ్యామోహంలో పడి మళ్ళీ జన్మెత్తాడు ఆయన. ఎందుకు మనకి ఈ జన్మలు? మన తపస్సు ఏదో మనం చేసుకుందాం, చెప్పినంతకాలం ఇతరులకు బోధ చెప్పాం, పురాణాలు చెప్పాం, చెప్పినంతకాలం ఇతరులకు జాతకాలు చెప్పాం, ఇంకెందుకు మన బతుకు మనం బతుకుదాం, మనం కూడా కైవల్యం పొందుదామని మహాత్ములు అందరికీ దూరంగా ఉంటారు. ఈయన అలాగే తపస్సు చేసిన వాడే. కానీ ఏం జరిగింది, ఈ మడుగులో ఒక మత్స్యరాజు ఉన్నాడు, ఒక చేపల రాజు, చాలా పెద్ద చేప, బలమైన చేప, పెద్ద మొసలి కంటే ఎక్కువ పెద్ద చేపట, ఏనుగాకారంలో ఉండే చేప. ఆ చేపల రాజు గారికి కొన్ని ఆడచేపలు భార్యలు ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడూ ప్రేమగా కలిసిమెలిసి ఉండేవారు. జ్ఞానులు ఎప్పుడూ భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారట. ఏనుగుల రాజు గజరాజు గారిని ఆయన భార్యలు విడిచిపెట్టలేదు చూశారు ఆడ ఏనుగులు. అలాగే ఈ మత్స్యరాజు గారిని ఆయన భార్యలు విడిచేవి కాదు, వీళ్ళంతా కలిసి ఆ నీటిలో అటు ఇటు ఈదుతూ జలక్రీడలాడుతూ విహరిస్తూ ఉండేవారు. వాళ్ళకి గురువు గారంటే గౌరవం. అందుకని రోజు సౌభరి దగ్గరకు వచ్చి చేపలు కనుక తమ నోటితో నీళ్లు పట్టుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోసి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు మళ్ళీ నెత్తి మీద చల్లుకుని వెళ్ళిపోతూ ఉండేవి. ఇలా పాదపూజ చేయటంతో సౌభరికి ఈ చేపల మీద ప్రేమ కలిగింది. మానవుల కంటే ఈ చేపలు ఎంత గొప్పవి, ఎంత ఉత్తమమైనవి. రోజు నీళ్లు పట్టుకొచ్చి నోటితోటి యమునా నది జలం పట్టుకొచ్చి నా కాళ్ళు కడుగుతున్నాయి, ఆ నీళ్లు నెత్తిమీద జల్లుకుంటున్నాయి, గురి పూజ చేస్తున్నాయి, ఈ చేపల్ని అనుగ్రహించాలనుకుని మీరు సుఖంగా ఉండండి అని ఆడవాళ్ళని దీవించాడు ఆయన. దానివల్ల ఒక 1000 ఏళ్లపాటు ఈ చేపలు, ఆడచేపలు, చేపల రాజు సుఖంగానే బతికారు. గురువుగారి దేవని ఎప్పుడు వ్యర్థం కాదు కదా, గురువులకు కోపం వచ్చి శపిస్తే ప్రమాదం, గురువులు అనుగ్రహించి దీవిస్తే అది ఎప్పుడూ లాభమే. కలియుగంలో ఎటువంటి వాళ్ళు అంటే అడ్డమైన వాడు గురువులకి సలహా ఇస్తాట, గురువుగారి మాటలు వినరు, అక్షరం ముక్క రానివాడు, తపస్సు అంటే తెలియనివాడు, భగవద్గీత తెలియనివాడు, ధర్మం తెలియనివాడు, గురువుల్ని నువ్వు ఇలా చేస్తే బాగుంటుందంటారు. అసలు భగవద్గీత ఏం చెప్పిందో వాడికి తెలియదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాలు విడిచిపెట్టి నన్నొక్కడే శరణు కోరు అన్నాడు కృష్ణుడు. నీ ధర్మం కోసం చచ్చిపో పర్వాలేదు, కానీ ధర్మనాశనం అవుతూ ఉంటే హాయిగా ఇంట్లో కూర్చుని భోజనం చేస్తూ కూర్చోవద్దని చెప్పాడు ఆయన. పిరికితనం విడిచిపెట్టరా, చచ్చిపోతాననే పిరికితనం విడిచిపెట్టు. క్లైబ్యం మాస్మగమఃపార్థ నైతత్వ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. యుద్ధం మానేసి నీ ధర్మాన్ని కాపాడక పిరికితనంతో నాకెందుకు వచ్చింది, రోజు కృష్ణారామ అనుకుంటాను అని నువ్వు ఇంట్లోంచి పారిపోయి అడవిలోకి వెళ్ళి సన్యాసం పుచ్చుకోవడానికి వీల్లేదు. పిరికితనం విడిచిపెట్టి ఉత్తిష్ట లే, ధైర్యంతో ధర్మ సంస్థాపన చెయ్యి, ధర్మం కోసం ప్రాణత్యాగం చెయ్యి, శత్రువులను నాశనం చెయ్యి. ఇది కృష్ణుడు చెప్పిన ధర్మం. అంతేగాని అవతల వాడు ఏం చేస్తున్నా, చావు దెబ్బలు కొడుతున్నా, నాకెందుకు వచ్చింది అని కూర్చోద్దన్నాడు ఆయన. ఇటువంటి ధర్మాలను తెలుసుకుని మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. పురాణం అంటే రోజు కూర్చున్నాడు శ్లోకాలు చదివి కృష్ణలీలలు చెప్పి నా దారిని నేను వెళ్ళిపోతే దాన్ని పురాణం అన్నరు. విష్ణువు ఏం చెప్పాడో దాన్ని ఆచరణలో పెట్టాలి, ధర్మం కోసం నిలబడాలి. నారదుడు చేసిన గొప్ప పని అదే కదటండి. కంసుడు పాపాత్ముడు, వీడు తొందరగా చావాలి, చస్తే దేశానికి పట్టిన పీడ పోతుంది, అందుకని కంసుడు ఇంకా పాపాలు చేసేలాగా ఇదిగో వసుదేవుడు దేవుడు, దేవకి దేవతామూర్తి, కృష్ణుడు పుట్టాడు పలానా తోట పెరుగుతున్నాడు అని వీడు గిల్లు గిల్లాడు. దాంతో వీడు రెచ్చిపోయి కృష్ణుడిని బలరాముడిని మధురా నగరానికి పిలిపించాడు, వాళ్ళ చేతిలో తెచ్చాడు. ఎలా చంపాలో తెలియాలి. నాకెందుకని నారదుడే హాయిగా నారాయణ స్మరణ చేసుకుంటూ వైకుంఠంలో కూర్చునుంటే కంసుడు తెచ్చేవాడా తొందరగా, రావణాసురుడు వధింపబడేవాడా, హిరణ్యకశిపుడి పాపం పండేదాకా ప్రహ్లాదుడి ఎడల రెచ్చిపోయేలా చేశాడు, దాంతో వాడు చచ్చిపోయాడు. అది మహాత్ముల లక్షణం. మాకెందుకు అనుకోరట, నిజంగా నారదుడు వైకుంఠంలో కూర్చోవచ్చు, ఆయనకి ఏమిటండి భూలోకంలో ఎవరితో సంబంధం, కానీ పాపాత్ములు శిక్షించడం కోసం ఆయన భూలోకానికి వచ్చాడు. ఎవరిని ఎలాగా రెచ్చగొట్టాలో, ఎవరి చేత ఏ పని చేయించాలో ఆయనకి బాగా తెలుసు. వ్యాసుడి చేత భారతం భాగవతం రాయించాడు, వాల్మీకి చేత రామాయణం రాయించాడు, హిరణ్యకశిపుడు తొందరగా పతనం అవ్వడానికి హరిద్వేషం ప్రజ్వరిల్లేదా చేశాడు, ప్రహ్లాదుణ్ణి భక్తుణ్ణి చేసి వాళ్ళ నాన్న మీద కుసిగొలిపాడు, వాళ్ళ నాన్న చావుకి కారకుడయ్యేలా చేశాడు. ఇది జ్ఞానం అంటే. నలకోబర మణిగ్రీవులని ఇద్దరున్నారు, ఆ కథ నిన్నేగా మీరు విన్నారు. వాళ్ళు పాప పనులు చేస్తూ ఉంటే క్రోధానికి గురి, ఓరి మీరిద్దరూ జంట మద్ది చెట్లై పొట్టండి శపించాడు. అవసరమైతే శపించాలి, అది మహాత్ముల లక్షణం అన్నమాట. ఇది గ్రహించి సాధ్యమైనంత వరకు కార్యక్రమాలను సుఖంగా సాగేలా చేయండి, పతనం కాకుండా చూసుకోవాలి. భగవత్ కథలు విని తరించాలి. తరించాలంటే మనం ఏం చేయాలి, ప్రశాంతంగా తపస్సు చేయాలి. భారతీతీర్థ మహాస్వామి గారు అక్కడ ఏం చెప్పారు, నీ కర్మలు నువ్వు సక్రమంగా ఆచరించకపోతే మళ్ళీ ఏ జంతువుగా పుడతావో ఆలోచించుకో. ఒకసారి బోర్డులు పెట్టారు అక్కడ చూడండి, ఒకసారి చదవండి. ఏ జంతువు జన్మ వస్తుందో, అదృష్టం బాగుండి ఈ జన్మ పవిత్ర జన్మ వచ్చింది, ఈ జన్మని పాడు చేసుకుంటే నశించిపోతావు. ఏమీ వినకుండా ఇంట్లో కూర్చోడం ఒక పాపం, వినడానికి వచ్చి మళ్ళీ ఇంకో పాపము చేయకూడదు. జంతువునాం నరజన్మ దుర్లభం, అనేక కోట్ల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందులో ఈ జంతువులలో రాకరాక నీ అదృష్టం వల్ల పవిత్రమైన మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మని ఈ జన్మతోటే ముక్తి పొందడానికి వీలొచ్చేటట్లుగా చేసుకోవాలి. అదే వేమన కవి చెప్పాడు, ఒరే మానవ జన్మ చాలా అదృష్టం, ఇది పనికి మాలినటువంటి జన్మగా చేసుకోకు. అసలు వేమన ఎంత గొప్పవాడండి, ఆయన మొదట్లో సామాన్యుళ్ళ తిరిగి హఠాత్తుగా తపస్సు చేసి ఇదిగో యోగి ఇలా ఉండాలి అని నిరూపించాడు. అందుకే ఆ వేమారెడ్డి వంశంలో జన్మించిన మహానుభావుడు యోగి వేమనయ్యాడు. వేమనయ్యి మరబోటి వాళ్ళకి చిన్ని చిన్ని పద్యాల్లో చెప్పాడు. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వానివలను మనుదుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇంత తేలిక ఎవరన్నా చెప్పగలరా? ఎంత గొప్ప వేద రహస్యం ఉంది, ఎంత ఉపనిషద్ రహస్యం ఉంది అందులో. పైకి నువ్వు మంచివాళ్ళు అలంకారం చేసి కూర్చుని ఉండొచ్చుగాక, బట్టలు వేసుకోవచ్చుగాక, ఇంకేదో చేయొచ్చుగాక, కానీ నీ లోపల అపరాధాలు చేసి మంచివాడిలా నటించినా అది ఎప్పటికీ సాగదు, ఇతరులకు తెలియపోవచ్చు నీ లక్షణం, ఈశ్వరుడికి తెలుసు అన్నాడు ఆయన. అంటే తద్వారా మనస్సు పవిత్రంగా ఉండాలి, పైపై శరీర పవిత్రత కాదన్నాడు ఆయన. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ఈ తత్వాలన్నీ తెలుసుకుని తద్వారా ఈ జన్మతోటే ముక్తి పొందడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఈసారి ఏ జన్మ వస్తుందో తెలియదు, చీమగా పుడతామో, దోమగా పుడతామో, ఇంకో కొంగగా పుడతామో, కప్పగా పుడతామో, పాము అవుతామో, ఆ జన్మల్లో మళ్ళీ ముక్తి పొందడం ఎంత కష్టమైపోతుంది. అలా పుట్టడం, పెరగడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ చావడం, దీనివల్ల లాభమేముంది? అందుకే ప్రహ్లాదుడు దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనే. అలా మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి, దీనివల్ల శుభం లేదు, కీర్తి లేదు, ఈ జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి ఇలా పొరలడం వల్ల లాభమేమున్నది? పుట్టుక చావు లేని ముక్తిని పొందడానికి ప్రయత్నించాలన్నాడు ఆయన. 1000 ఏళ్ల పాటు హాయిగా ఆడచేపలు, ఈ మగ చేప సుఖంగా ఉన్నాయి. ఈ చేపలు కలిసిమెలిసి ఉండడం సౌభరికి సంసార వ్యామోహం కలిగించింది. ఎప్పుడూ తపస్సు చేసుకోవడమేనా, నాకు కూడా ఈ మత్స్యరాజులాగా ఆ మాత్రం పెళ్లి చేసుకోవాలనిపించట్లేదా అనిపించిందిట. అందులో ఆడచేపలు మత్స్యరాజు గారిని ఏమండి ఏమండి అని వాటి బాటిలో భాషలో పలకరించేవి, ఆయన కోసం ఆహారం పట్టుకొచ్చేవి, ఆయన్ని ఎంతో గౌరవంగా చూసేవి. ఇంత తపస్సు చేస్తున్న సౌభరికి కూడా నన్ను నా భార్యలు అలా ప్రేమించాలి, సేవిస్తే బాగుంటుంది, నాకు సంతానం కలిగితే బాగుండనిపించి వెంటనే అప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి, నీకేకంగా 100 కూతుళ్ళు, ఈ కూతుళ్ళని నాకు ఇచ్చి పెళ్లి చేయంటే ఆయన యగాదిగా చూశాట. ఎందుకంటే ఈయన ముసలాడు, గడ్డాలు నెరిసిపోయాయి, మీసాలు నెరిసిపోయాయి, జుట్టంతా కిందకి వేళ్లాడుతోంది, శరీరం అంతా ముసలితనంతో పాడైపోయింది, చర్మం కూడా ఇలా కిందకి వేళ్లాడిపోతోంది. ఈయన తపస్యాలి అయినా ముదుసలి, తన కుమార్తెలేమో నవయౌవనంలో ఉన్నారు, సుందరీమణులు, పైగా ఆయన రాజుగారు. అందుకని ఆయన పిల్లనివ్వను అనకుండా, నేను నా కుమార్తెలకి స్వయంవరం చాటించాలి అనుకుంటున్నాను, నీవు వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే స్వయంవరానికి రా, వాళ్ళు నిన్ను మెచ్చి నీ మెడలో మల్లెల మాల వేస్తే అప్పుడు నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళకి నీవు నచ్చకపోతే, నీ మెడలో వాళ్ళు దండ వేయకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే నా కూతుళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా నేను నడుచుకోలేను. స్వయంవరంలో ఎవరికి ఎవరు నచ్చుతారో తెలియదు, నువ్వు స్వయంవరానికి వచ్చి వారిని వరించు అనగా ఈయన వెంటనే మళ్ళీ యమునా నదీ తీరానికి వచ్చేశాడు. మహారాజా, ఎంత తెలివైన వాడివి, ముసలివాడికి నా కుమార్తెలను ఇవ్వను అనకుండా స్వయంవరంలో వరించమంటావా? చూస్తూ చూస్తూ నాలాంటి రిటైర్ అయిపోయిన వాణ్ణి, నడుము వంగిపోయిన వాణ్ణి, గడ్డాలు మీసాలు నెరిసిపోయిన వాళ్ళని ఏ స్త్రీలైనా వరిస్తారా అనుకుని వెంటనే ఆయన తన తపశ్శక్తిని ఉపయోగించి యోగబలంతో 16 సంవత్సరముల కుర్రవాడిగా మారిపోయాట. యోగి గనక, మహాతపశ్శాలి గనక, ఓ 16 ఏళ్ల కుర్రాడిగా మారిపోయాట తన తపశ్శక్తితో. అందంగా మారిపోయాడు, మహారాజ వేషం ధరించాడు, కిరీటం ధరించాడు, మంచి ఆభరణాలు ధరించాడు. ఈ సుందరాకారంతో రాజకుమార్తెల స్వయంవరానికి వెళ్ళాడు. ప్రాచీన బర్హి గారి కూతుళ్ళు స్వయంవరం చాటించిన సమయంలో ఆ సభలోకి వెళ్ళాడు. రాజుగారి కూతుళ్ళు చూచారు, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు అని వెంటనే అందరూ దండ పట్టుకొచ్చి ఆయన మెడలో వేశారు. అప్పుడు మావయ్య గారు స్వయంవరంలోనే మీరన్నట్టుగా మీ అమ్మాయిలు నన్ను వరించారు, ఇక పెళ్లి చేసుకోనా అంటే మీరేనా అండి అన్నట్టు ఆయన. అవునయ్యా అసలు రూపం ఇది అని ముసలి రూపం చూపించి ఇది వేషం అని కుర్రాడిగా మారి వాళ్లతో కలిసి ఒక దివ్య విమానంలో 10,000 సంవత్సరములు విహరించేట ఆయన. 10,000 ఇయర్స్ ఏకంగా 10,000 సంవత్సరాలు గడిచాక ఒకరోజున ఆయన యమునా నదికి స్నానానికి బయలుదేరాడు. ఎక్కడికండి అన్నారు భార్యలు. రోజు యమునా నదిలో స్నానం చేసి ఆ ఒడ్డు మీద కూర్చుని జపం చేసుకునేవాడిని. అప్పుడు వచ్చే చేపలు నా కాళ్ళు కడిగేవి, ఆ చేపల్ని దీవించాలి, సంధ్యావందనం చేయాలి, తపస్సు చేసుకోవాలనగా 10,000 సంవత్సరాలుగా విమానంలో ఉన్నప్పుడు మీరే స్నానమో చేయలేదు, మాతో స్నానమే తప్ప. ఇప్పుడు కొత్తగా స్నానం ఏమిటనగానే ఆయనకి మతిపోయింది. ఏమిటి 10,000 సంవత్సరాలు మీతో తిరిగానా? కృష్ణ కృష్ణ రామ రామ, చేపల్ని చూచి ఈ పాపల వెంట తిరిగానా? పాపాల్లో పడిపోయానా? 10,000 సంవత్సరాలు నన్ను నేను మర్చిపోయానా అనుకున్నాడు ఆయన. వెంటనే ఆ సాంగత్యం విడిచిపెట్టి మీరంతా ముక్తి పొందండి అని వారందరికీ సన్యాసం ఇప్పించాడు. సువాసినులను బదులుగా సన్యాసినులు చేశాడు వాళ్ళని. మహాత్ముడు కనుక క్షణంలో వాళ్ళందరికీ మంత్రోపదేశం చేసి మీ అందరికీ సన్యాసం ఇప్పించానని వీళ్లతో కలిసి హాయిగా స్నానం చేసి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. ఇప్పుడు ఈ చేపలు వచ్చి కాళ్ళు కడుగుతూ ఉంటే ఆయన మనస్సు ఇంకా పూర్వంలాగా సంసారం మీదకి వెళ్ళలేదట, అన్నీ విడిచిపెట్టాడు. పూర్తిగా వైరాగ్యంతో తపస్సు చేస్తూ ఉండగా ఒకనాడు గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. ఆయనకి బాగా ఆకలి వేసింది. ఆకలి తట్టుకోలేక ఈ మడుగులో అడుగుపెట్టి పెద్దగా ఉన్న ఏనుగులో ఉన్న ఆ పెద్ద చేపని గుటుక్కుని తినేశాడు. అప్పటికి ఆ చేపల భార్యలు గొల్లుమని ఏడుస్తూనే ఉన్నాయట, వద్దో వద్దో అంటున్నాయి. వెంటనే సౌభరి కళ్ళు విప్పి గరుడ వద్దు అన్నాడు. అప్పటికే చేపని పొడిచి ముక్కుతోటి చీల్చి మింగేశాడు గరుత్మంతుడు. దాంతో చాలా కోపం వచ్చేసింది సౌభరికి, పాపం చాలా బాధపడిపోయాడు ఆయన. ఇవి ఏడ్చేయట ఏమని, అయ్యో మా భర్త ఎంతో సేవ చేశాడు ఈ మహర్షికి, ఈ మహర్షి కూడా మమ్మల్ని దీవించాడు, ఆ దేవనులు కూడా ఫలించలేదు, వైధవ్యం పొందాం అని ఏడ్చాట. మేనాన్ సుదుఃఖితాన్ దృష్ట్వా దేనాన్ మేన పతౌహతే కృపయా సౌభరి ప్రాహ తత్రత్య క్షేమమాచరన్. తన కళ్ళ ముందు ఆడచేపలు విలవిలలాడి ఏడవడం, గరుత్మంతుడు తన మాట వినకుండా మొగచేపని తినడం, ఇదంతా చూచి సౌభరి హృదయం కరిగిపోయింది. ఆయన తపస్శాలి, తన తపశ్శక్తితో చచ్చిపోయిన మత్స్యరాజుకి స్వర్గం ఇచ్చాడు. ఈ ఆడచేపలన్నింటినీ శరీరంతో స్వర్గానికి వెళ్ళి దివ్య రూపాలు ధరించి మీ భర్తలతో సుఖంగా ఉండండి అని దీవించాడు. చేపలన్నిటికీ స్వర్గం ఇచ్చాడు. కానీ ఇప్పుడు గరుత్మంతుని మీద ఉన్న కోపంతో ఉన్నాడు, గరుడా నేను చెబుతూ ఉంటే వినిపించుకోకుండా ఈ చేపను తింటావా? దానివల్ల నా తపశ్శక్తి ధారపోసి వీళ్ళందరినీ స్వర్గానికి పంపవలసి వచ్చింది, నా తపస్సు అంతా వ్యర్థమైపోయింది నీ వల్ల. అసలే ఈ చేపల వల్ల సంసారంలో ప్రవేశించి కొంతకాలం పాడైపోయాను, ఇప్పుడు నువ్వు వీటిని ఏడిపించి మరికొంత తపస్సు పాడు చేశావు, ఇక మీదట నీకు ఇదే నా శాపం. ఈ మడుగులో అడుగు పెట్టి ఎవరినైనా చంపడానికి ప్రయత్నించావా, నీ తల పగిలి చచ్చిపోతావని చెప్పించేశాడు. సద్య ప్రాణైర్వియుజ్యేత, ఈ మడుగులో అడుగుపెట్టి ఎవరినైనా చంపాలనుకుంటే తక్షణం నీ ప్రాణాలు పోతాయి, మళ్ళీ వెంటనేట ఆలస్యం లేకుండా సద్య ఆన్ ది స్పాట్ చచ్చిపోతావు. సత్యమే తద్బ్రవీమ్యహం, నేను సత్యం పలుకుతున్నాను, ఇది విష్ణువు మీద ఒట్టు అన్నాడు. ఆయన తపస్సు చాలా గొప్పదండోయ్, ఆయన ఏమంటే అది అయిపోతుంది, గరుత్మంతుడేనే తవ్వక తప్పదట, ఆయన శాపానికి తిరుగులేదు. దాంతో గరుత్మంతుడు ఇంకెప్పుడు ఈ మడుగులోకి అడుగుపెట్టి ఎవరిని చంపను అని వెళ్ళిపోయాడు. ఇది ఈ కాళీయుడి తల్లి విని ఎప్పుడో కాళీయుడికి చిన్నప్పుడు చెప్పింది, అది కాళీయునికి తెలుసు. ఈ కాళీయుడు చిన్నప్పటి నుంచి కొంచెం రౌడి, విషవీర్య మదావిష్టుట్ట, బాగా విషం ఉండడం వల్ల రెచ్చిపోయేవాడు. ఆ కాలంలో ఒక ఇబ్బంది జరిగింది. వినతాపుత్రుడైన గరుత్మంతుణ్ణి పాములు చిన్నప్పుడు చాలా ఏడిపించాయి, అది పెద్ద కథ ఇది వరకు మీరు విన్నారు. దాంతో ఆయనకి పాముల మీద ద్వేషం కలిగింది, పగపట్టాడు ఆయన. తన తల్లికి దాస్య విముక్తి అయిపోయిన తర్వాత కనిపించిన పావునల్లా పొడుచుకు తినడం మొదలెట్టాడు. దాంతో సర్పజాతి భీతిల్లింది. ఒక రోజున బ్రహ్మదేవుడు వాసుకి గరుత్మంతుణ్ణి పిలిచి, నాయన, కనిపించిన సర్పములనల్లా నువ్వు తినడం మొదలు పెడితే కొంతకాలమునకు సర్పజాతి లేకుండా పోతుంది. అసలు ఏ జాతి మీద ద్వేషం పనికిరాదు. మహాత్ములు కులముల మీద మతముల మీద ద్వేషం ఉండదండి వాళ్ళకి. రాక్షసుల మీద విష్ణువుకి ద్వేషమే ఉంటుంది. రాక్షసులు చేసే తప్పుడు పనుల వల్ల రాక్షసుల్ని అప్పుడప్పుడు ఆయన వధిస్తూ ఉంటాడు. అక్కడ రాక్షసులు చేసే పాపం మీద కోపం, అంతే తప్ప రాక్షసుల మీద కాదు. ఎప్పుడైనా అంతే, భగవంతునికి రాగద్వేషాలు ఉంటాయా? మా ఓటి వారు ఎవరికి రాగద్వేషాలు ఉండవు. తప్పు చేస్తే మాత్రం తప్పు అని చెప్పి కొంత శిక్ష ఇవ్వవలసిందే. తల్లి ఉందండి, ఒక పిల్లవాడు విషం తింటాను అన్నాడు. తినంటుందా? లాగి ఒకటి ఇచ్చుకుంటుంది. ఎందుకు ఇచ్చుకుంది? అది విషం. విషం తింటే వీడు చచ్చిపోతాడు, అందుకని డెప్ మీద ఒకటి కొట్టి ఏ తినకంటుంది. తప్పుడు పనులు చేస్తే కొట్టి శిక్షిస్తుంది. స్కూల్కి వెళ్ళని పేచీ పెడితే తండ్రి గారు రెండు కొట్టైనా స్కూల్కి పంపుతాడు. అక్కడ తల్లిదండ్రులకి పిల్లల మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? పిల్లలు బాగుపడాలనే కోరికతో వారిని శిక్షిస్తూ ఉంటారు. తల్లి బుగ్గగిల్లి తాగింపదా ఉగ్గు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అందమైన పద్యం అది. తల్లి బుగ్గెలా గిల్లుతుంది, ఏ పాలు తాగు అని గిల్లి ఏడిపించైనా పాలు తాగిస్తుంది. లేకపోతే వాడు తాగడు, పేచీ పెడతాడు. పరమాత్ముడు మాతృస్వరూపుడు, అందుకే తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు తప్ప ఏ జాతి మీద రాగద్వేషాలు ఉండవు. నీవు సర్పములు నీకు నీ తల్లికి ఒకప్పుడు చేసినటువంటి అపచారము దృష్టిలో పెట్టుకుని వాటి మీద ద్వేషం వహించి పాములన్నిటినీ మింగేస్తున్నావు. పాములు నిజంగా తప్పు చేసాయి, వాటిని చంపడం ధర్మమే. అయినా పూర్తిగా సర్పజాతి అంతా నీకు ద్రోహం చేయలేదు గనక ఆ జాతి జాతిని నాశనం చేయటం అధర్మం. కాబట్టి నీకు మేము ఒక ఏర్పాటు చేస్తున్నాం అని వాసుకి ద్వారా చెప్పించాడు బ్రహ్మ. ఏమని? ప్రతి పర్వదినము నాడు, పర్వదినం అంటే అమావాస్య, ప్రతి అమావాస్య నాడు ఒక పాము కొంత ఆహారం పట్టుకొని నీ దగ్గరకి ఒక చోటకు వస్తుంది. రమణక ద్వీపం దగ్గర ఉన్న చెట్టు దగ్గరకు వస్తుంది. ఆ చెట్టు కింద ఆ పాముని, అది తెచ్చిన ఆహారాన్ని తిని విచ్చలవిడిగా పాముల్ని చంపవద్దు. నెలకి ఒక్క పామే చచ్చిపోతుంది కనుక నీ చేతిలో పడి సర్పజాతి అభివృద్ధి అవుతుంది, నీకు పగ తీరుతుంది. విష్ణువు నీకు పాములను ఆహారంగా ఇచ్చిన వరము నిలబడుతుంది. ఇంద్రుడు కూడా నీకు పాములను ఆహారంగా ఇచ్చిన వరం నిలబడుతుంది. అలాగని పాముల జాతి నశించకుండా ఉంటుంది. ఎందుకంటే నెలకో పాము ఉంటే పెద్ద కష్టం కాదు కనుక. పాములు బోలెడు గుడ్లు పెడతాయి, బోలెడు పాములు పుడతాయి, అవి జాతిని అభివృద్ధి చేసుకుంటాయి అనగా. అలాగే పరమాత్మ నీ మాట ఎందుకు అంటాను అని బ్రహ్మగారి మాట విన్నాడు. ఇంకప్పటి నుంచి ప్రతి అమావాస్యకి ఏదో ఒక పాముని వంతులు వారిగా వాసుకి ఆహారంగా పంపేవాడు. అది ఎలాగా? ఇంటింటికి ఒక చీటీ వేస్తారన్నమాట. ఆ ఇంట్లో ఏ చీటీ వస్తే ఆ చీటీ మీద ఉన్నటువంటి పేరున్నవాడు ఆహారంగా వెళ్ళాలి. ఒక ఇంట్లో 10 పాములు ఉన్నాయనుకోండి, ఆ 10 పాముల పేర్లు ఆ ఇంట్లో వాళ్ళు రాయాలన్నమాట. ఆ చీటీ అక్కడ వేసి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఒక చీటీ తీస్తే అందులో ఆ 10 మందిలో ఎవరి పేరు వస్తే వాడు ఆహారంగా వెళ్ళేవాడు. ఒకసారి వంతు వచ్చినవాడు ఈ మొత్తం ఈ పాములందరూ వంతయ్యాక మళ్ళీ చివరికి కానీ వాడు వంతు రాదు, అది ఎప్పటికోగాని రాదు. కాబట్టి అప్పుడప్పుడే గనక ఒక పామే గనక పాములకి నిర్భయత్వం వచ్చింది, లేదంటే పాములన్నిటినీ పీక పాకాన పెడతానన్నాడు గరుత్మంతుడు. నిజంగా అవి చేసిన పాపం అటువంటివిలండి. ఇంద్రుడు కొన్ని వేల మంది రాక్షసుల్ని చంపాక అప్పుడు బ్రహ్మ వచ్చి, వీళ్ళందరూ నీకు అపచారం చేయలేదు, కొంతమందిని చంపే అపచారం చేసిన వాళ్ళని తక్కిన వాడు వదిలేయమన్నాడు. అక్కడ ఇంద్రుడికి ఎందుకు అంత కోపం వచ్చిందంటే వాళ్ళు చేసిన పనులు అటువంటివి కనుక. అలాగే ఇక్కడ కూడా గరుత్మంతుడికి ఆ కోపం రావడం వెనక అతను సహజ కారణం ఉన్నది. ఉన్నా బ్రహ్మగారి ఏర్పాటు చేశాక నెలకొక్క పాము ఆహారంగా వెళ్ళేది. ఇలా ఉండగా ఒకనాడు కాళీయుడికి ఈ విషయం తెలిసింది. ఏ మీకు బుర్రందా లేదా? ఈ పాముల్ని వాడెవడో పక్షిగాడు వచ్చి తినడం ఏమిటి? మనం భక్షించమని వాడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి? చీటీలు లేవు, ఏమీ లేవు. వాడు గనక నా దగ్గరకు వస్తే వాడికి చెల్లు చీటీ పెడతాను. నాకు 105 పడగలున్నాయి, బుస్సును కాటు వేస్తే కింద పడి చచ్చిపోతాడు. నేను కస్సుమంటే లోకమంతా ఆక్షణమే నశించిపోతుంది. నా విషం గొప్పది. అసలు మనం ఈ పక్షుల్ని తినేవాళ్ళం, వాటి గుడ్లు తినేటటువంటి పాములం. మనమేమిటి ఇంత విషం కలిగి ఉండి కేవలం ఒక పిట్టకి భయపడ్డం ఏమిటి? అనగా నీకు తెలియదు అది మామూలు పెట్ట అనుకుంటున్నావేమోరా బాబు, ఆ పెట్ట దెబ్బకి మనం ఎందుకు పనికి రాకుండా అయిపోతాం అని ఎంతోమంది నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. రమ్మనండి చూస్తాను, గరుత్మంతుడి చీల్చేస్తాను, ఈకలు పీకి వేస్తాను, వాడు ముక్కు లాగి బయట పారవేస్తాను, గుటుక్కును మింగుతాను, వాడిని సశరీరంగా మింగేస్తాను, చంపి కాదు బతికొండగా పీక్కు తింటాను అని డప్పాలు పలికేవాడు. పైగా ఎవరైనా అతనికి ఆహారంగా ఆహారం పట్టుకెడితే ఆహారం తానే తినడం మొదలెట్టేట. ఈ పాముల్లో కూడా కొన్ని గరుత్మంతుడి పార్టీ ఉన్నాయి. అవి వెళ్ళి, గరుడ ఈ మధ్యన కాళీయుడని మావాడు ఒకడు రెచ్చిపోతున్నాడు, నిన్ను తెగ తిడుతున్నాడు, అది కాక నీకోసం తెచ్చి ఆహారాన్ని తినేస్తున్నాడు, తర్వాత నీ ఇష్టం అని చెప్పారు. ఇది విన్నాడు గరుత్మంతుడు, అసలు ఈ కాళీయుడే నా ఆహారంగా కావాలి, ఫలానా అమావాస్యకు వాడిని పంపండి అన్నట్ట. ఇది కాళీయుడికి తెలిసి ఇంకా రెచ్చిపోయాడు. రావాయ్, చెట్టు దగ్గరకు వచ్చావా, నిన్ను కాటువేసి నీ అంతం చూస్తాను, నిన్ను చంపకపోతే నేను కాళీయుండే కాదు కద్రువ కుమారుండే కాదన్నట. తచ్చృత్వ కుపితో రాజన్ భగవాన్ భగవత్ప్రియ, భగవత్ప్రియుడైన భగవత్ స్వరూపుడైన సుపర్ణుడికి ఈ విషయం తెలిసింది. సుపర్ణుడు అంటే విష్ణు స్వరూపుడు అని చెప్పానుగా మీకు. గరుత్మంతుడు కూడా విష్ణు యొక్క ఒక అవతారం, ఒక అంశ, అందుకే మీకు విష్ణు సహస్రనామంలో సుపర్ణ అని ఉంటుంది. చూడండి, ఆయనకు ఒక పేరు సుపర్ణుడు అని ప్రత్యేకంగా. సుపర్ణుడు అంటే మంచి రెక్కలు కలిగిన వాడు గరుత్మంతుడు అని అర్థం. గరుత్మంతునికి చాలా అద్భుత శక్తి ఉన్నది. ఆయనంటే ఇంద్రుడే ఉడికిపోతాడండి. ఇంద్రుడి వజ్రాయుధాన్ని ఎడమవైపున్న ఒక ఈకతో గెంటేశాడు ఆయన. అటువంటి గరుత్మంతుడికి, భగవత్ప్రియునికి, భగవత్ స్వరూపునికి ఈ కాళీయుడు పలికినటువంటి అహంకారపూరితమైన మాటలు తెలిసాయి. ఈరోజు వెళ్ళి వాడి పడగలు చించి వాడిని చీల్చి చెండాడతాను అని హుటాహుటిన వైకుంఠం నుంచి బయలుదేరాడు ఆయన. మళ్ళీ మామూలు వేగం కదట, మహావేగంగా ప్రయాణం అయ్యాడు. ఆయన వస్తూ ఉంటే ఆ రెక్కల వేగానికి కొండలు కొండలు కదిలిపోయాయి, సముద్ర జలం నేల మీద నుంచి అలా పైకి లేచిపోయిందన్న రేఖంగా. గరుత్మంతుని వేగం అంత గొప్పది. ఆయన వేగానికి ఈ మొత్తం నేల మీద ఉన్న సముద్రం ఇలా ఉంటుంది కదా నేల, ఆ నేల మీద సముద్రం ఇలా రివ్వున పైకి లేచి ఆకాశానికి వెళ్ళిపోయిందిట, నేల ఖాళీగా కనపడిందిట. దాన్ని బట్టి ఆలోచించండి, సహజంగా పడవలు విడుతూ ఉంటే కూడా నదిలో నీరు ఒడ్డుకు వచ్చేస్తూ ఉంటుంది వేగానికి. అటువంటిది గరుత్మంతుడి రెక్కల వేగానికి భూమి మీద ఉన్న సముద్రం ఇలా లేచి పైకి లేచిపోయి ఆకాశానికి వెళ్ళిపోయిందన్నారు. దాన్నే సుందరకాండంలో హనుమంతుని విషయంలో వాల్మీకి అద్భుతంగా రాశాడు. ఆయన ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎవరు హనుమంతుడు, సముద్రం టిక్కన పైకి లేచిపోయిందిట. అప్పుడు సముద్రంలో అడుగునున్న పాములు ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడు చూచాయి. అప్పటి వరకు నీరు ఉండడం వల్ల నీటి కింద ఉన్న పాములు ఎవరికీ కనపడలేదు. ఇప్పుడు ఈ నీరు పైకి లేచిపోవడంతో అడుగునున్న పాములు పైనున్న గరుత్మంతుడిలాగా ఉన్న హనుమంతుడు చూచి సుపర్ణయ్యవమే నిరే, ఈయన సుపర్ణుడు అనుకున్నారట. అమ్మో, గరుత్మంతుడు అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు, ఎగురుతున్నాడు, ఆ వెనకాతల తోక కూడా కనపడుతోంది, రెక్కలు కనపడుతున్నాయి, అంటే హనుమంతుడి చేతులు రెక్కలని, ఆయన తోకేమో ఆ వెనకున్న ఏకల కూర్చొని అనుకుని, హనుమంతుడే గరుత్మంతుడు అనుకుని అడుగున ఉన్న సముద్రం కింద ఉన్న పాములు ఆయన చూచి వణికిపోయి లొంగలు చుట్టుకుపోయాయట, ముద్దలు ముద్దలైపోయి దాక్కోవడం మొదలెట్టాయట. ఎంత అద్భుతమైందండి, సుందరకాండలో రాస్తాడనమాట. వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణాం, హఠాత్తుగా గాలికి పంచెగిరిపోతే ఒక మనిషి అలా ఉంటాడు. వస్త్ర అపకర్షణేనేవ అంటే బట్టలు ఊడిపోతే శరీరులు ఎలా ఉంటారో, ప్రస్తుతం సముద్ర జలం పైకి లేచిపోయి సముద్రం అలా ఉందన్నారు. దిగంబరంగా కనపడిందిట సముద్రం. ఏం ఊహ, ఏం అద్భుతమైన వర్ణన అండి. సుందరకాండం ఎన్నిసార్లు చదివినా చదవాలి, అంటే భాషార్థమైతే ఉన్న ఆనందం వేరు. అసలు నిజంగా హనుమంతుడు ఎగరడం మొదలు పెట్టినప్పటి నుంచి రాసిన శ్లోకాలు అత్యద్భుత వర్ణనలు అన్నమాట అవి. ఆయన ఆకాశంలో ఎగరడం, మొత్తం సముద్రం పైకి లేచిపోవడం, దాన్ని చూచి దిగంబరంగా ఉన్న వస్త్రాలు ఊడిపోయిన మనుషుల్లా ఉన్నారనడం, అడుగున పాములు ఆయన్ని చూచి గరుత్మంతుడని భయపడడం, ఇదంతా వాల్మీకి మహర్షి అపూర్వ రీతిలో అందించాడు ఆయన. ఎప్పుడైనా అంతే, అసలు గరుత్మంతుడు ఎగిరితే సముద్రాలలా పైకి లేచిపోయావిట, కొండలు గజగజ వణికిపోయాయి, చెట్లన్నీ కదిలిపోయాయి, అక్షీణ కనక సన్నిభ పక్షయుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రుడగు సుగరుడు వచ్చన్. ఆయన రెక్కలు బంగారపు కాంతిలో ధగ ధగ వెలిగిపోతున్నాయి. సూర్యుడు ఎండ పడుతూ ఉంటే ఆయన రెక్కలు మిలమిలమిల వెలిగిపోయాయి. ఎందుకంటే ఆయన రెక్కలు బంగారపు రంగులో ఉంటాయి, బంగారమే ఆయన రెక్కల అన్నట్టుగా ఉంటాయి. సూర్యుడి కాంతి వల్ల ఈ బంగారపు రంగులో ఉన్న రెక్కలు ఇంకా 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 ధగ ధగ వెలిగిపోతున్నాయి. ఆ రెండు రెక్కలతో ఆయన ఎగురుతూ ఉంటే అందులోంచి పుట్టిన ఘోర పవమాన మహాద్భుతమైన గాలి వచ్చిందనమాట. మామూలు పవమానం కాదు, మామూలు గాలి కాదు, భయంకరమైన తుఫాను గాలి పుట్టింది. ఆ తుఫాను గాలి వల్ల విక్షేప కంపిత, ఈ గాలి దెబ్బకి కంపించిపోయాయిట. ఏమిటి? అనేక క్షోణిధరములు. క్షోణిధరమన్నా భూధరమన్నా కొండలు, పెద్ద పెద్ద కొండలు కూడా కదిలిపోయాయి. కొండలు కదలడం వల్ల కొండల మీద ఉన్న చెట్లన్నీ పడిపోయాయి. ఆ చెట్ల ఆకులు గుట్టలు గుట్ల కింద గుట్ల గుట్ల కింద ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. గడ్డంతా నేల మీద ఒరిగిపోయింది. సముద్రాలు పొంగిపోయాయి. నదుల నీరు ఆకాశం అంతెత్తు లేచి మళ్ళీ నీళ్లలో పడిపోయాయిట. ప్రపంచమంతా కదిలించేశాడు ఒక క్షణంలో ఆయన. అలా కదిలించుకుంటూ రమణక ద్వీపానికి జామ్మని వచ్చాడు ఆయన. వచ్చినవాడు గరుత్మంతుడు, మహాభయంకరుడు. అయినా అప్పటికింకా కాళీయుడికి గరుత్మంతుని గొప్పతనం తెలియదు, అనుభవం తక్కువ. పిల్లపాము, పిల్లకాక్కేం తెలుసు, ఉండేలు దెబ్బన్నట్టుగా ఉన్నాడు వాడు. ఓహో, నువ్వా గరుత్మంతుడివి? ఇలా టపాటప ఎగరగొట్టుకుంటూ దుమ్ము రేపుకుంటూ కొండల్ని కదిలించుకుంటూ వస్తే నేను భయపడతానా? ఇదిగో 105 పడగలు రావోయ్ అని బుస్సును వెళ్ళి కాటేశాట ఆయన. కాటేస్తే గరుత్మంతుడికి ఏక్ కూడా ఓడలేదన్నారండోయ్. అన్ని రెక్కల్లో ఒక ఏకైనా ఓడాలిగా, అబ్బే ఏక కాదు కదా, ఏక చివరున్న కొస కూడా కదలలేదట. ఆయనకి విషం లెక్క. అసలు విషం పుట్టడానికి మూలమైన పాలసముద్రంలో పడుకుని ఉండే స్వామివారికి వాహనం ఆయన. అటువంటి ఆయనకి ఇంకా కోపం వచ్చింది. నన్ను బుస్సును కాటేస్తావా అని కస్సుమన్నాడు. కస్సుమని ఎడమ రెక్కెత్తట, కుడి రెక్క కూడా కాదండోయ్. పక్షేణ సవ్యే న హిరణ్య రోచిష, ఈ బంగారపు రంగులో ఉన్న ఎడమ రెక్క ఎత్తి, ఆ ఎడమ రెక్క చివర ఉన్న ఏక ఉంటుంది కదా, ఆ ఏక కొసతో వాడి పడగల మీద అలా ధామ్మని కొట్టాడు. రెక్కతో కూడా కొట్ల, రెక్కతో కొడితే చచ్చేవాడు. రెక్క చివర ఉన్న ఏక ముక్కతో కొట్టాట. ఇంకేముంది, ధామ్మని శబ్దమయ్యింది. ఏం జరిగింది అనుకున్నాడు కాళీయుడు. అంటే ఏం జరిగిందో తెలియలేదు. ఒక్క దెబ్బకి నోట్లోంచి నెత్తురు వచ్చింది. కక్కుకున్నాడు, కళ్ళు బయర్లు గమ్మాయి, భూమి అంతా గిర్రు గిర్రని తిరిగింది. అప్పుడు అర్థమైంది, భూమి గుండ్రముగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుండేనని అర్థమైందిట. అలా తిరిగిపోయి కళ్ళు బయర్లు గమ్మి ఏమర్థం కాక పిచ్చెక్కిపోయాడు. కాళీయ అతీవ విహ్వలహ, విహ్వలుడైపోవడం అంటే ఇంకా పూర్తిగా స్పృహ కోల్పోయినంత పనైందనమాట. వాడి జీవితంలో అంత నెత్తురు ఎప్పుడూ కక్కోలేదు. ఎన్నో తెగ తిన్నాడు పిట్టల్ని వాటిని, అవన్నీ పొట్టలోంచి బయటకు వచ్చేసాయి. అలా అతి కష్టం మీద సంభాళించుకొని, ఇదా గరుత్మంతుని బలమంటే, ఏక చివర నుంచి కొడితేనే, ఎడమ రెక్క చివర ఉన్న ఏక మొనతో కొడితేనే నేను ఇలా అయిపోయానంటే, ఆయన ముక్కుతో పొడిచుంటే దెబ్బకి నా శరీరం అంతా చీల్చి చండాడబడేది, చచ్చేవాణ్ణి. ఎందుకన్నమాట, గరుత్మంతుడంటే మా పాములు వణికిపోతారు, తెలియక ఆయనతో తగాదా తెచ్చుకున్నాను, మళ్ళీ వచ్చి కొడతాడేమో, ఈసారి కొడితే ఇక పడితే లేవననుకుని వెంటనే తోకతో కొంత ఇసుక తీసి ఆయన కళ్ళల్లో పోసి పారిపోయాడు వెంటనే అక్కడి నుంచి. ఆయన కళ్ళు ఇలా తెరిచి మళ్ళీ వచ్చేలోపు మహావేగంగా వచ్చి పెళ్ళాం బిడ్డల్ని వెంట పెట్టుకుని, ఎక్కడుంటే చచ్చిపోతాం, ఆయనకి కనపడకుండా రహస్యంగా వచ్చాను, వెంటనే మనమందరం యమునా నదిలో ఉన్న కాళింది అనే మడుగులోకి వెళ్ళిపోదాం. సౌభరి అనే ముని ఒకప్పుడు గరుత్మంతుడిని శపించాడు, ఆ మడుగులో అడుగు పెడితే గరుత్మంతుడు ఎవరినైనా చంపాలనుకుంటే తక్షణం చచ్చిపోతాడని శపించాడు, కాబట్టి అక్కడికి వెళ్ళామంటే బతుకుతాం, లేతే మనం బతకం అని మహావేగంగా వచ్చేసి అందులో దాక్కున్నాడు. గరుత్మంతుడు వాడి కోసం వెతికి కనపడక వచ్చేసేట. వీడికి ఇంకా ఆయు ఉంది కాబట్టి కనపడలేదులేండి, అయితే అప్పుడే తెచ్చేవాడు. ఈలోపు వాడు వచ్చి ఆ మడుగులో అడుగు పెట్టాడు. చూసారా, చావు తెలివితేటలు ఇప్పుడు ఉపయోగపడ్డాయి. శాపం వాళ్ళమ్మ చిన్నప్పుడు చెప్పినది గుర్తుంది. సాధారణంగా భయం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతారు, భయంలో వాడికి ఆ శాపం గుర్తుకొచ్చింది. మా అమ్మ చెప్పింది, కాళింది అనే మడుగులు అడుగు పెడితే మాత్రం అక్కడికి గరుత్మంతుడు రాడు, గరుత్మంతుడికి శాపం ఉన్నది అని అది ఇప్పుడు గుర్తుకొచ్చింది అనుకుని తన పెళ్ళాలతో బిడ్డలతో అందులో మకాం పెట్టి హాయిగా ఇన్నాళ్ళు బతికాడనమాట. మొదట్లో గరుత్మంతుని మీద భయంతో వచ్చిన మళ్ళీ పాతవాసన వాడిలో రేగి విజృంభించాడనమాట. రోజు రోజు మళ్ళీ విషం కక్కి ఆ మడుగంతా పాడు చేశాడు, గరుత్మంతుని మర్చిపోయాడు. ఇక్కడ ధైర్యం వచ్చింది కదా మరి, అందుకని దర్జాగా అందులో ఉన్నాడు. ఇన్నాళ్ళకి వాడి పాపం పండి పుణ్యము పుచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి అడుగుపెట్టి వాడిని తన్ని, నా పాదముల గుర్తులు నీ పడగల మీద ఉంటాయి కనుక గరుత్మంతుడు ఇక నీ జోలికి రాడు, వెళ్ళి రమణక ద్వీపంలో సుఖంగా బతుకు, ఈ మడుగులో ఉండద్దు, ఈ మడుగులో నీరు నేను అమృతంగా మారుస్తాను, ప్రజలు ఈ మడుగును ఉపయోగించుకోవాలి, వెళ్ళి రానగానే స్వామివారికి నమస్కరించి అక్కడి నుంచి తన భార్యలతో పిల్లలతో అందరితో కలిసి మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళి ఇప్పటికీ అక్కడే ఉన్నాడు ఆయన. ఈ విధంగా అతన్ని పంపాక కృష్ణుడు ఒడ్డుకొచ్చాడు. అప్పటిదాకా కృష్ణుడు పాము చుట్టల్లో బిగుసుకుపోయినంతసేపు వీళ్ళు కూడా ఏడుస్తున్నారు కదా, చావడానికి సిద్ధపడ్డారుగా. వాళ్ళంతా కృష్ణుడు పాముని శిక్షించటం, అది ఏడవడం, కృష్ణుడు వాటిని క్షమించి వదలడం ఇదంతా చూచి ఆనందపడిపోయారు. కృష్ణుడు పైకి రాగానే ఆనందంతో ముందు యశోద కౌగిలించుకున్నది, కౌగిలించుకుని నా తండ్రి నా తండ్రి, ఏది నీ ఒళ్ళేది, పాము ఎక్కడ కాటేసింది అని ఒళ్ళంతా తడిమింది. ఎక్కడ పాము కాటు వేసిన గుర్తులు లేవు, కోరలు దిగిన కన్నాలు లేవు, రంధ్రాలు లేవు, గాయాలు లేవు. పాము కాటేసిందన్నారు వీళ్ళంతా, ఏవి కాట్లే కనపడలేదు, ఈయన శరీరం కొంచెం స్ట్రాంగ్ అనుకుంటాను, చర్మం కొంచెం మందం అనుకుంటాను మా స్వామిది అనుకుని పొంగిపోయింది. మళ్ళీ అంతలోనే కొడుకునే ప్రేమ పొంగి పొరలి ఆయనతో ఇలా అందట, నిన్నా ఉగ్రభుజంగమంబు కరవన్ నీవేమి అంటివో కుర్రా. నాయన, నిన్న పాము భయంకరమైన పడగలెత్తి కాటేసిందిట, ఇక్కడ వాళ్ళంతా చెప్పారు, అప్పుడు నువ్వేమన్నావు, అమ్మా అమ్మా అని నన్ను తలుచుకున్నావా దుర్మార్గురాల్ని? ఆ సమయంలో ఇంట్లో వంట చేసుకుంటూ నీ సంగతి పట్టించుకోలేదు, అయితేనే భగవంతుడు ఉన్నాడు, మళ్ళీ నీకు బలం ఇచ్చాడు, ఆ పావుని జయించావు, ఎంత అదృష్టం ఇది. అంత పాము కాటు వేస్తే చర్మం చెట్లలేదు, విషం ఎక్కలేదు, నీ ప్రాణం పోలేదు, బ్రతికావు, పామునే శిక్షించి మడుగులో నుంచి అవతలకి తోలిపారవేశావు, ఆహా అని ఇదంతా విష్ణు కటాక్షమని విష్ణువుని భక్తితో పొగిడిందిట ఆవిడ. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. ఇక ఇళ్ళు చూస్తే దాదాపు 10 మైళ్ళు దూరంలో ఉన్నాయి, 10 మైళ్ళు ఈ రాత్రిపూట నడవలేరు. అదేవాడు సాయంత్రం ప్రతిరోజు 4 గంటలకి బయలుదేరి ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. ఈ పూటేమో ఈ చీకట్లో అందున పొద్దునంతా ఉపవాసంతో ఉన్నారు, అందువల్ల నడవలేకపోయారు. ఎందుకంటే వాళ్ళంతా కృష్ణుడు అక్కడ పాము చుట్టల్లో ఉన్నప్పుడు వంటలన్నీ మానేసి వచ్చేశారు, ఇళ్ళకి తాళాలు వేయలేదు, ఎక్కడి వాళ్ళు అక్కడే పరుగు పరుగుని వచ్చారు. ఇప్పుడు ఇంటికి నడిచెళ్ళే ఓపిక లేదు, పొద్దునుంచి తిండి లేకుండా రావడం వల్ల నీరసంతో ఉన్నారు. కృష్ణ, ఇక ఈ పూట ఇంటికి వెళ్ళలేం, ఇక్కడే ఏదో ఒక చెట్టు కింద పడుకుని తెల్లవారాక వెడదాం, ఎంత నీరసం వచ్చేసిందో, అయితేలే ఎంత నీరసం వచ్చినా మా కృష్ణుడు మాకు దక్కాడు అనుకుని అందరూ చెట్ల కింద పడుకున్నారు. ఇళ్ళ దగ్గర మెత్తని పరుపులు వేసినప్పుడు కూడా వాళ్ళకి అంత నిద్ర పట్టదట. ఈ పూట అలిసిపోయి ఉండడం వల్ల తిండి లేక మలమలమాడిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ చెట్ల కింద పడుకున్నారు. చెట్ల కిందంత వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళు పైకి ఉన్నాయి, ఆ వేళ్ల మీద తలబెట్టి పడుకున్నారు కొందరు, చేతులు ఇలా తల కింద పెట్టి పడుకున్నారు కొందరు, అసలు ఏమీ లేకుండా కటికిరాళ్ళ మీదే పడుకున్నారు కొంతమంది. గాఢంగా నిద్రపోయారట అలిసిపోయి, అందుకే నిద్ర సుఖమెరగదన్నారు. అందులో కృష్ణుడు దక్కిన తృప్తి కూడా ఉందేమో, ఇంకా గాఢంగా నిద్రపోయారు. కొంతమంది అదృష్టం అండి, నిజంగా ఎలా అయినా నిద్రపోతారు, కుర్చీలో కూర్చుని నిద్రపోట్లా, కొంతమంది దిక్కుమాల ప్లాస్టిక్ కుర్చీలో ఎలా నిద్రపోతారు, అలా పడిపోయి హే హే అని పక్క వాళ్ళు డొక్కలో పొడిచాక నిద్రపోలేదు, యోగ నిద్ర అండం, మళ్ళీ అదొకటి యోగ నిద్రట. యోగాభ్యాసం చేసేవాడికి ఎక్కడ ఎందుకు వస్తుంది నిద్ర, ఇది రోగ నిద్ర. అలాగా అదృష్టం, అలిసిపోతే ఎప్పుడైనా ఎక్కడైనా నిద్రపోతారు. అలా హాయిగా నిద్రపోయారు. సరిగ్గా అర్ధరాత్రి అయ్యింది, అదేమో వేసవికాలం, అర్ధరాత్రి వేళ చెట్ల కొమ్మలు కొన్ని గట్టిగా రాసుకుని అగ్ని పుట్టింది, అడవి తగలబడ్డం మొదలెట్టింది. దాన్ని దావాగ్ని అంటారు. అడవి మొత్తం తగలబడిపోయే అగ్ని దావాగ్ని. తదా శుచివనోద్భూత దావాగ్ని సర్వతో వ్రజం సుప్తం నిశీత ఆవృత్య ప్రదగ్ధుముపచక్రమే. హఠాత్తుగా అగ్ని ప్రజ్వరిల్లి చెట్లు తగలబడి ఘోరంగా మంటలు రావడం మొదలెట్టాయి. మొత్తం బృందావనం అంతా వీళ్ళ చుట్టూతో ఉన్న చెట్లన్నీ అంటుకుపోయాయి. భగ 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 మంటలు లేచాయి. అగ్నిజ్వాలలు ఆకాశం అంతెత్తు లేచాయి. ఆ మంటలోకి వీళ్ళకి మెలకు వచ్చేసింది. ఎటెడదామన్నా లేదు, చుట్టూతో మంటలు, దూరడానికి లేదు. చుర్రు చుర్రుమని వీపులు అంటుకోవడం మొదలెట్టాయి. తట్టుకోలేకపోయారు వాళ్ళు. ఒకటి శరీరం కాలిపోతోంది, దాహం పెరిగిపోయింది. దానివల్ల మంటకి ఏమైపోయిందనమాట, నీళ్లు తాగాలనే కోరిక పెరిగిపోయింది. కడుపు అంతా ఒకటే మంట. దాంతో వాళ్ళు వణికిపోయారు. కృష్ణ కృష్ణ మహాభాగ హే రామామిత విక్రమ ఏష ఘోరతమో వన్ని తావకాన్ గ్రసతే హినక. కృష్ణ కృష్ణ మహాత్మా రక్షించు, రామ రామ మహాపరాక్రమ మమ్మల్ని కాపాడు. ఈ అడవిలో మీకోసం మేము వచ్చాం. తీరా ఇక్కడ పడుకుని నిద్రపోతూ ఉంటే అడవి అంటుకున్నది, నిప్పులు అంతకంతకీ పైకి లేచిపోతున్నాయి. ఎంతంత నిప్పురవ్వలు పైకి లేచిపోతున్నాయండి. చెట్లు పెటిళ్ళను పగిలి నెరుసులు ఉంటాయి కదా, నిప్పురవ్వలు పైకి లేచిపోతున్నాయి. ఎంతంత నిప్పులు పైకి, చిన్న చిన్న నిప్పులు కాదు, చండ్ర నిప్పులు అంటారే, అవి పైకి లేచిపోతున్నాయి, మీద పడుతున్నాయి. ఒళ్ళు కాలిపోతుంది, మేం కాలిపోయి బూడిదైపోతున్నాం. మమ్మల్ని రక్షించేవాళ్ళు లేరు, మీరే రక్షించాలి బాబోయ్. నిప్పు మమ్మల్ని కాలుస్తున్నది. అదే వచ్చల్ దబవహిని ధూమకణకీలాబీల దుర్వారమై ఇదే కప్పెల్మము నెల్లవారి ఇటమీదేలాగూ ఓ కృష్ణ నీ పద పద్మంబులెగాని వండరుగమో పద్మాక్ష ఓ దేవ మృక్యదమో రామ మహాపరాక్రమ దవాగ్ని వేగవారింపరే. ఇదిగో అగ్ని మా మీదకొస్తున్నది, అదిగో దావాగ్ని మమ్మల్ని కాల్చివేస్తున్నది. ఒళ్ళు చిటపటలాడుతోంది, నిప్పురవ్వల వల్ల బట్టలు కూడా కాలి మచ్చలవుతున్నాయి, చిరిగిపోతున్నాయి, కాలిడు గుర్తులు కనపడుతున్నాయి, దాహం పెరిగిపోతోంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, పొగకి ఉక్కిరి బిక్కిరైపోతున్నాం, ఊపిరాటం లేదు. కృష్ణ రక్షించు, మహాత్మా కాపాడు, సర్వదేవ మా ప్రాణరక్ష నీదే, పుండరీకాక్ష రక్షించు, ఓ బలరామ మహాపరాక్రమ మీరు తప్ప ఈ దావాగ్నిని తొలగించి మమ్మల్ని రక్షించేవారు లేరు. ఇదేమి నిప్పు, మేము ఎప్పుడు ఎరగం, ఎంతో పూర్వం దావాగ్ని చూచాం, ఈ దావాగ్ని ఇంకా భయంకరంగా ఉన్నది. అభ్రంకషధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధ లోకాదభ్రంబై వచ్చచూడు దవసికి కృష్ణ. ఆకాశమంతెత్తు లేచిపోతున్నాయి మంటలు, మేఘాలలోకి వెళ్ళిపోతున్నాయి నిప్పులు. ఇలా ఆకాశాన్ని ఒరుసుకుంటూ పొగలు కమ్ముకుంటూ విస్ఫులింగములు ఇంతంత నిప్పులు జల్లుతూ ఈ అగ్ని మమ్మల్ని చుట్టుముట్టుతున్నది. ఇక మేము చచ్చిపోయేటట్టున్నామని ఏడుస్తూ ఉంటే కృష్ణుడు అలాగా అయితే కళ్ళు మూసుకోండి అన్నాడు. వెంటనే అందరూ కళ్ళు మూసుకున్నారు. అలా వాళ్ళంతా కళ్ళు మూసుకోగానే ఇలా చెయ్యి చాచాడు, కుడి చెయ్యి, రావాయి అగ్నిదేవ అన్నట్ట. మొత్తం దావాగ్ని అంతా ఆయన చేతిలోకి, ఓ చిన్న దీపారాధన ఉంటుంది చూసారా, ఆ దీపారాధన ఒత్తిలో కనపడే ఓ చిన్న జ్వాల, అలాంటి బుల్లి జ్వాలగా సూక్ష్మ జ్వాలగా మరి చేతిలోకి వచ్చింది. అలా నోరెత్తి గుటుక్కు తాగేశాడు ఆయన. ఎంత చిన్న అగ్నిజ్వాల అయినా ఎవడ మింగుతాడు, ఆయన మింగాడు, గుటుక్కును మింగాడు. ఆయనే అగ్నిస్వరూపుడు గనక, ఆయన మన కడుపులో ఉన్నాడు కాబట్టే మనం తిన్న అన్నం అరుగుతున్నది. అహం వైశ్యానరూభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేనే వైశ్యానరుడు అనే పేరుతో అగ్నిగా మారి ఈ ప్రాణుల శరీరములో ఉన్నాను, వీళ్ళ శరీరమును ఆశ్రయించుకున్నాను. ఈ ప్రాణాపానాదులతో కూడిన నాలుగు రకాల అన్నములను నేనే జీర్ణం చేస్తున్నాను. నేనుంటే తిన్నది అరుగుతుంది, లేకపోతే అగ్నిమాంజ్యం వస్తే తిన్నది అరగదు, అజీర్ణం పట్టుకుంటుంది. అప్పుడు వాడు వెళ్ళిపోతాడు. అని చెప్పాడు ఆయన. అందువల్ల అగ్నిస్వరూపుడైన పరమాత్మకి ఈ అగ్ని లెక్క, ఈ అగ్ని ఆయనలో ఉన్న ఒక చిన్న సూక్ష్మ అగ్ని, అందుకే దాన్ని గుటుక్కుని తాగేశాడు. అప్పుడు వాళ్ళంతా కళ్ళు తెరవండి అన్నట్టు. ఇప్పుడు తెరిస్తే వీళ్ళంతా ఇక్కడ అడవిలో లేరు. అడవిలో ఒక భాండీరకమని చెట్టు ఉన్నది, యమునా నదీ తీరంలో పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకి భాండీరకము అని పేరు. ఆ చెట్టు దగ్గర ఉన్నారు వారు. అగ్ని లేదు, వీళ్ళు చూస్తే చెట్టు దగ్గర ఉన్నారు, పక్కనే యమున ఉన్నది. వాళ్ళకి మతిపోయి, మనం ఎక్కడో అడవి మధ్యలో ఉండాలి, ఈ చెట్టు దగ్గరికి ఎలా వచ్చాం, నిప్పేది అనుకుంటూ ఉండగా అందులోంచి ఒక కుర్రాడు లేచాడండు. అయ్యి నాకు తెలుసు కదా, నేను చూశానుగా అన్నాడు. ఏం చూసామన్నారు వీళ్ళంతా? కృష్ణుడు అందరినీ కళ్ళు మూసుకోమంటే నేను ఒక్కడిని కళ్ళు మూసుకోకుండా ఇలా ఇలా దొంగచూపులు చూశాను. అప్పుడు తెలిసింది నాకు ఏం జరిగిందంటే, కృష్ణుడు మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకోమని ఇలా చెయ్యి చాచాడు. అప్పుడు ఈ నిప్పంతా ఆయన చేతిలోకి ఒక జ్వాల కింద వచ్చింది. దాన్ని గుటుక్కుని తాగి మనల్ని అందరినీ అడవి మధ్యలోంచి ఈ భాండీరక వృక్షం దగ్గరికి చేర్చాడు. అగ్ని తాగి రక్షించాడు. ఎంత గొప్పవాడో కృష్ణుడు అన్నట్ట. అబ్బా, అగ్నిని తాగి మనల్ని క్షణంలో ఈ చెట్టు దగ్గరికి చేర్చాడా, అలాంటి వాడు ఇళ్లల్లోకి ఎందుకు చేర్చడు అనిపించింది వాళ్ళకి. అందుకని కృష్ణ, నిన్నంతా తిండి లేదు, పైగా ఇది అర్ధరాత్రి, నిద్ర సరిగ్గా లేదు, ఓపిక లేదు, నడవలేము, తెల్లారేదాకా ఇక్కడుండి పడుకుని లేచాక తెల్లవారి తిండి లేక టిఫిన్ లేక కాఫీ లేక ఏం నడుస్తాం. అందుకని అగ్నిని తాగి మమ్మల్ని రక్షించి చెట్టు దగ్గరికి చేర్చిన పుణ్యాత్ముడివి, మమ్మల్ని అందరినీ మా ఇళ్లల్లోకి చేర్చవా అన్నారట. ఇలాగే ఉంటాయి కోరికలు. ముందేమో రక్షించంటారు, ఆ తర్వాత భక్షించంటారు. ఎన్ని కోరికలు వస్తాయో. గురువుగారు ఒక్కసారి దర్శనించాలంటారు, ఆ తర్వాత మీ దగ్గరికి రాకూడదా, 25 మినిట్స్ ఇంటర్వ్యూ ఇవ్వరా అంటారు. ఇక ఇంటర్వ్యూ అయ్యాక ఇంట్లో కూర్చుంటారు. ఇంకా అక్కడి రోజు మమ్మల్ని వదిలేస్తారా గురువు గారు అంటారు. ఈ పాటలు పడలేక అసలు ఎవరికి ఇంటర్వ్యూ లేదు, దగ్గరికి దర్శనం లేకుండా పొమ్మంటే వదిలిపోయాయి. గొంతెంపు కోరికలు పెరుగుతాయి. పోయిన నడిచెళ్ళచ్చుగా, ఇప్పుడు ఓపిక లేదట, మా ఇంట్లో చేర్చనగానే పోయిన జాలి పడ్డాడు ఆయన. సర్లే, నడవలేమంటున్నారు, ఇంటికి చేర్చమంటున్నారు, భక్తుల్ని అనుగ్రహిద్దామనుకుని మళ్ళీ కళ్ళు మూసుకోండి అన్నాడు ఆయన. అంతే, అందరూ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి అందరూ ఎవరిళ్లలో వాళ్ళలో ఉన్నారండో. అందుకే కృష్ణుడిని పిలవండి, మీకు ఎంత లాభమో తెలుసా, ఉపన్యాసం అయిపోయాక కళ్ళు మూసుకోండి అంటాడు. మీ అంతా మీ ఇళ్లలో ఉంటారు, ఆటో ఖర్చులు తగ్గుతాయి, ఆటో వాళ్ళు బాధపడతారు. కానీ ఇప్పుడు ఏమైంది తెలిసినా, అందరినీ కళ్ళు మూసుకోమని కానీ అందరూ కళ్ళు మూసుకున్నారు, వాళ్ళు ఇళ్లలో ఉన్నారు. ఇందాకటి కుర్రగాడు ఈసారి ఏం చేస్తాడో చూద్దామని ఇలా ఇలా దొంగతూపులు చూశాడు. వాడు ఒక్కడే అడవిలో ఉండిపోయాడట. అప్పుడప్పుడు కృష్ణుడు అలా వడతాడు. కాబట్టి కళ్ళు మూసుకోమన్నప్పుడు మూసుకోవాలి. మూసుకోకపోతే ఏమైంది, నోరు మూసుకోకుండా ఉన్నది చెప్పడం వల్ల వాడు ఒక్కడే ఆ చెట్టు దగ్గర ఉన్నట్ట, మిగతా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడు పూర్తిగా కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు, వీడు ఒక్కడే ఉన్నాడు. అది అర్ధరాత్రి. అమ్మో కృష్ణ కృష్ణ అని 12 మైళ్ళు పైగా, ఇందాక 10 మైళ్ళే, ఇప్పుడు భాండీరక వృక్షం నుంచి వాడి ఇల్లు 12 మైళ్ళు, ఇంకో 2 మైల్స్ పెరిగింది. కిలోమీటర్లు కాదు, 2 మైళ్ళు పెరిగింది. ఈ 12 మైళ్ళు అమ్మ ఎవరూ లేరే అని కృష్ణుని తలుచుకుంటూ నానాయాత్ర పడి కాళ్ళు ఈడ్చుకుంటూ పొద్దున్న 8 ఇంటికి వచ్చాడు. ఇదేమిట్రా, అందరూ మేము ఇళ్లల్లో ఉన్నాం, నువ్వు ఒక్కడవే ఇలా మొహం వెళ్లాడేసుకున్నావు అంటే ఇంక నన్ను నడక్కండి, ఇంకెప్పుడు నేను కళ్ళు తెరవను అన్నట్ట. అప్పటికి అర్థమైంది అందరికీ, కృష్ణుడు కళ్ళు మూసుకోమంటే ముందేమో కళ్ళు తెరిచావు, రెండోసారి కూడా కళ్ళు తెరిచినట్టున్నావు, బాగా కళ్ళు తెరిపించాడా. అందుకని గురువుగారు చెప్పినట్టు వినాలి, వినకపోతే కళ్ళు బాగా తెరిపిస్తారు, జగద్గురుడితో కృష్ణుడితో వేళాకోళమా అన్నారట వాళ్ళు. భగవత్కథలు వినడమే కాదు, కొంచెం జాగ్రత్తగా కూడా ప్రవర్తించకపోతే మొట్టిగా పడతాడు. దొరికింది కదా సందు, కృష్ణుడు లోకు కదా, ఆయన మనతో తిరిగాడు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే, పిచ్చి కామెంట్లు పెడితే గురువుగారు మొట్టిగా అలాంటప్పుడు మొడతాడు. మొడితే ఇదిగో 12 మైళ్ళు నడవాల్సి వచ్చింది. చూసారా, ఇంకా ఆయన కరుణాస్వరూపుడు, నడిచి ఇంటికి రానిచ్చాడు, అడుగులో భారీ లేదు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అనంత శక్తితో తన బాల్యంలో వారందరినీ రక్షించిన ఈ దివ్య కథ వింటే ఈ సంసారమనే దావాగ్ని నుంచి రక్షింపబడతాం. అంత గొప్ప కథ ఇది.